ఇప్పుడు చండామార్కుల కేసు తిరిగి నా కుమారుడికి పాఠం చెబుతానని తీసుకెళ్ళి విరోధి శాస్త్రాలు చెబుతారా, పనికిమాలిన చదువులు చెబుతారా? మీరేదో గొప్పవాళ్ళు అనుకున్నారు, శుక్రాచార్య పుత్రులు అనుకున్నారు, కానీ వక్రాచార్య పుత్రులు అనుకోలేదు. శత్రుపక్షపాతంతో శత్రువుల మీద ఉన్నటువంటి భక్తి నేర్పారా? ఛీ, మీలాంటి వాళ్ళని క్షమించకూడదు అనగా ఆయన అన్నాడు, మహాత్మా ఇది నీ కుమారుడికి పుట్టుకతో వచ్చిన లక్షణం. నైసర్గికీయం మతిరస్య రాజన్ అంటే సహజ సిద్ధమైన లక్షణం. నైసర్గము అంటే నిసర్గ అంటే పుట్టుకతో వచ్చిందనమాట, సహజమైనది. అతడికి ఈ విష్ణుభక్తి సహజంగా వచ్చింది తప్ప ఒకళ్ళు నేర్పితే వచ్చింది కాదు. నేర్పితే కూడా రాదు, ఈతన్ని ఎవరూ పాడు చేయలేదు. అతనికి ఎలా వచ్చిందో వాడి కర్మ, పూర్వజన్మ సుకృతువులు ఇలా వచ్చింది. మేము నేర్పలేదు అనగానే గురువులు నేర్పకపోతే ఈ హరిభక్తి నీకు ఎలా వచ్చిందిరా నాయన అని అడిగట. పైగా ఇంకో మాట, నా పుత్రుడివి, నా శరీరం నుంచి ఆవిర్భవించేవాడు, నా శరీరంలో అణువణువు హరిని ద్వేషిస్తుంది, అటువంటి నాకు పుట్టిన పుత్రుడి అయ్యుండి నీకు ఈ బుద్ధి ఎలా వచ్చిందంటే, ఆయన చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నిజంగా హరిభక్తి ఒకటి చెబితే వస్తుందా? తనంత తాను హరిభక్తి రావాలి. ఈ సంసారం ఒక కటిక చీకటి వంటిది. ఈ కటిక చీకట్లో పుట్టి పెరిగి మళ్ళీ నశించిపోతూ ఉంటారు జీవులు. అలా చచ్చి పుట్టి ఏదో నవిలిందే మళ్ళీ నవిలినట్లుగా, నెమరు వేసుకున్నట్లుగా ఈ సంసారంలో పడేటటువంటి వాళ్ళకి ఒకళ్ళు చెబితే హరిభక్తి రాదు, ఒకరు చెబితే హరినామస్మరణం చేయలేదు. డబ్బిచ్చినా ఇతరులు బోధించినా రానిది హరిభక్తి. హరికటాక్షంతో తనయంత తాను పొందవలసిందే. కొందరుంటారు వాడికి ఏం కనబడకపోతే ఎవడో ఒకటి చేయి పుచ్చుకొని, కనబడేవాడు చేయి పుచ్చుకొని నడవాలి. కానీ అజ్ఞానం ఏం చేస్తట, వీడికి ఎలాగో కళ్ళు కనపడవు, ఇంకో కళ్ళు కనపడనటువంటి వాడు చేయొచ్చుకుని వాడితో వెళ్ళాట. ఆ ముందున్న వాడు గోతులు పడితే వీడు గోతులు పడతాడు. అందుకే శతాంధ కోపం ప్రవిశంతి అని ఒక సామెత ఉంది. 100 మంది గుడ్డివాళ్ళు ఒకళ్ళ కర్రలు ఒకళ్ళు పట్టుకున్నారట. ఒక ఆయన ముందు పెడుతున్నవాడు గుడ్డివాడు, వాడి చేత్తో కర్ర వెనకవాడికి అందించాడు. ఒరే కర్ర పట్టుకున్నా కూడా రారట. వీడు వాడు కర్ర పట్టుకుని ఇంకో కర్ర వెనకవాడికి అందించాడు. అందరూ గుడ్డివాళ్ళే పాపం, ఒకళ్ళ కర్రలు ఒకళ్ళు పట్టుకెడుతున్నారు. ముందున్న వాడు గోతులో పడ్డాట, నూతిలో వెనకొచ్చిన వాడు తెలుసుకోక వాడు పడ్డాట. ఇలా వరుసగా 100 గోతులో పడ్డారట. అందుకని శతాంధాహ 100 గుడ్డివాళ్ళు కోపం నూతిలోనికి ప్రవేశంతి ప్రవేశిస్తున్నారు. కారణం ఒకళ్ళకొకళ్ళు తెలియక పట్టుకోకలిసిన వాడిని పట్టుకోక పట్టుకున్నారు కనుక. కళ్ళు లేనివాడు కళ్ళు ఉన్నవాడిని పట్టుకుని వెళ్ళాలి. అప్పుడు ఆ ముందున్నవాడు వరే ఇక్కడ నుయ్యిరా అని పక్కన నుంచి తీసుకెడతాడు. వీడికి కళ్ళు లేవా, అవతల వాడికి కళ్ళు లేవా, అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు గుడ్డివాళ్ళు కనుక పాపం అందులో పడ్డారు. దీన్నే తెలుగులో పాత్రగారు అనువాదం చేస్తూ, కానని వాని నూతగొని కానని వాడు విశిష్ట వస్తువులు కానని భంగి అన్నారు. ఒక కళ్ళు కనిపించని వాడిని పట్టుకుని ఇంకో కళ్ళు కనిపించినటువంటి వాడు వెంట పెడితే ఏమవుతుంది? చూడవలసిన చోటు ఎక్కడో పడతాడు. ఈ సృష్టిలో ఎక్కువ మంది అలాంటి వాళ్ళే, కళ్ళుండి గుడ్డివాళ్ళు. భగవంతుణ్ణి ఎలా చూడాలో వాళ్ళకి తెలియదు. అలా తెలియక అజ్ఞానంలో పడి పనికిమాలిన విషయాల వెంట వెళ్ళి తినకూడనివి తిని నశించిపోతూ ఉంటారు. అందువల్ల ఇది గురువులు చెబితే వచ్చిన మతి కాదు, నాకు శ్రీహరి కటాక్షం వల్ల వచ్చింది. ఏ జన్మ సుకృతమో హరి నా వెంట పడుతున్నాడు, నేను తింటున్నా తిరుగుతున్నా నాకు హరి తప్ప మరొకటి కనిపించడం లేదు, అందువల్ల హరిని విడిచిపెట్టడం కుదరదన్నాడు ఆయన. హిరణ్యకశిపుడు అప్పటిదాకా ఒళ్ళో కూర్చోబెట్టుకున్న పిల్లవాడు ఒక్క తోపు దోసి పారవేశాట. పటక్కన కిందకు దోసి, ఈ దుర్మార్గుడు నా కుమారుడు కాదు, శత్రువు. శరీరంలో అవయవం కుళ్ళిపోతే దాన్ని ఖండించి మిగతా శరీరాన్ని కాపాడుకోవాలి. చికిత్సకుడు అదే పనిచేస్తూ ఉంటాడు. పూర్వకాలంలో కూడా ఆపరేషన్స్ ఉన్నాయండి. ఒక వేలు కుళ్ళిపోతే సెప్టిక్ అయితే ఏం చేసేవారు? ఆ వేలుని కత్తితో జాగ్రత్తగా కోసేసి మిగతా శరీరాన్ని కట్టేసి కాపాడేవారు. ఈ కుళ్ళిపోయిన దాన్ని తీయకపోతే ఏమవుతుంది? మొత్తం శరీరం అంతా కుళ్ళిపోతుంది, అదే సెప్టిక్ అవడం అంటారు. ఇప్పటికి కూడా అంతే కదా, యాక్సిడెంట్లో ఏదైనా తేడా వస్తే కాలు తీసేసి మిగతా శరీరం కాపాడతారు. ఒక కాలో చెయ్యో ఏదో ఒకటి తీసేయాలి, అది వైద్యుడు చేసే పని. అంటే దీన్ని బట్టి ఆ రోజుల్లో వైద్యులు ఆపరేషన్ చేశారు అని సుస్పష్టంగా తెలుస్తున్నది ఇక్కడ మనకి. చింద్యాత్తదంగం యదుతాత్మనోహితం, తెలుగులో దాన్నే అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్ష చేయు క్రియ అని అనువాదం చేశారు పోతన గారు. చికిత్సకుడు అంటే సర్జన్, ఆపరేషన్ చేసేవాడిని చికిత్సకుడు అంటారు. అటువంటి వాడు శరీరములో ఒక అవయవం కొళ్ళిపోతే దాన్ని కోసి తీసివేసి మిగతా శరీరాన్ని కాపాడతాడు. వీడు రాక్షస వంశం అనే ఒక శరీరంలో పుట్టిన కుళ్ళిపోయిన పదార్థం, వీడిని వెంటనే చంపేయాలి, లేకపోతే వీడు సెప్టిక్ అయిన వాడు కనుక అందరినీ సెప్టిక్ చేస్తాడు, అనగా ఈ హరిభక్తి అందరికీ అంటిస్తాడు, దాంతో మొత్తం మన రాక్షస చేతంతా పాడైపోతుంది. అమ్మ బాబో ఒక్కడే కదా అని ఊరుకున్నామంటే రేపటి నుంచి ఎక్కడ చూసినా ఈ కుంపట్లే తయారవుతాయి. హరిభక్తి ఉండకూడదన్నట్ట. వీడే అసలు హిరణ్యకశిపుడు ఒక బ్రిటిష్ వాళ్ళు అంటాడు, బ్రిటిష్ వాళ్ళు అలాగే అంటగట్టారు మనకి ఈ దరిద్రపు కిరస్తానం, ఇక అక్కడి నుంచి సర్వనాశనం అయిపోయాము. వాడు ఇక్కడ పడి ఆ రోజుల్లో ఇక్కడికి వచ్చేముందు వెళ్ళిపోయిన ఇంగ్లీషు వాళ్ళు ఏమన్నారో తెలుసా, భారతీయులు ఉట్టి పిచ్చివాళ్ళు, అతిథుల్ని విష్ణువు కింద భావిస్తారు, కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇస్తారు, భోజనం పెడతారు, గౌరవంగా చూస్తారు, కాబట్టి మనం అటాక్ చేయడం చాలా తేలిక, వీళ్ళ నాశనం చేయొచ్చు, వీళ్ళ కల్చర్ అంతా పాడు చేయొచ్చు అని రాశారు. ఇప్పుడు కూడా పాత లెటర్లు ఉన్నాయి చూడండి వాళ్ళ దగ్గర. మన నిజంగానే వచ్చిన వాడిని అన్ని మతాలు ఒకటే కదండి, మీరు అలా అనవాకండి అనవాకండి నాకు మళ్ళీ సలహా. ఇప్పుడు హిరణ్యకశిపుడు అందుకని ఈ కుర్రవాడిని చంపి అవతల పారేయండి అని భటులను ఆజ్ఞాపించగానే ఉబ్బి బొబ్బలు పెడుతూ భటులు రకరకాల ఆయుధాలు పుచ్చుకొచ్చారు, సోలాలు పుచ్చుకొచ్చారు, కత్తులు పుచ్చుకొచ్చారు, భయంకరమైనటువంటి గదలతో కొట్టారు. కొంతమంది కత్తులతో పొడిచారు, సోలాలతో కొట్టారు, రంపాలతో కోశారు, గదలతో కొట్టారు. ఎన్ని చేసినా ఆ కుర్రవాడి శరీరం చెక్కు చెదరడం లేదు. చాలా పనులు చేసేటైన దిగ్గజయీ ఏనుగుల చేత, మామూలు ఏనుగులు కాదు అష్టదిగ్గజాలని పిలిపించి ఆ ఏనుగుల చేత తొక్కించాడు. ఏనుగులు తొక్కినా కుర్రవాడికి ఏమవ్వలేదు. దంతశోకైశ్చ పాముల చేత కాటు వేయించాడు, పాముల కోరలు విరిగాయి కానీ కుర్రాడికి ఏమవ్వలేదు. విషం పెట్టాడు, ఆ విషం ఆయన కడుపులోకి వెళ్ళింది, అబ్బే విషం కూడా ఏదో కరక్కాయ కషంలాగా తాగేశాడు. మంచి మంచులో పెట్టాడు గడ్డగడతాడేమోనని. హిమ వాయు అగ్ని సలిలైహి పర్వతాక్రమణైరపి, మంచు ఆయన్ని ఏం చేయలేకపోయింది, గాలి ఏమి చేయలేకపోయింది, భయంకరమైన అగ్నిగుండంలో వేశాడు. ఆ అగ్నిగుండంలో పడి కూడా కుర్రాడు ఏమవ్వలేదు. సముద్రంలో పారవేశారు, సముద్రంలోకి మళ్ళీ హాయిగా నవ్వుకుంటూ పైకొచ్చాడు చిన్న కుర్రవాడు. ఆ కుర్రవాడిని ఏమీ చేయలేక హిరణ్యకశిపుడు గదగదలాడిపోయాడు. కొండల మీద నుంచి కిందకు తోయించాడు. ఏం చేసినా కృతజ్ఞుడికి చేసిన మేలు ఎలా అర్థమైపోతుందో ఈ కుర్రవాడికి చేసిన హాని అలాగ అర్థమైపోయింది. మనం కృతజ్ఞత లేనటువంటి వాడికి ఉపకారం చేస్తే ఆ ఉపకారం వాడు గుర్తుపెట్టుకోడు. అందుకని కృతజ్ఞుడికి ఉపకారం చేయటం దండగ, అన్నీ మర్చిపోతాడు, ఎన్ని చేసినా ఆ నాకేం చేసామంటాడు. అలా కృతజ్ఞుడికి చేసిన ఉపకారములు ఎలా వ్యర్థమవుతాయో ఈ కుర్రవాణ్ణి చంపడానికి వారి తండ్రి గారు చేసిన ప్రయత్నములన్నీ వ్యర్థములైపోయాయి. అప్పుడు ఒక రోజున అతడు భయపడిపోయి ఏమిటిది, పూర్వం సునశేఫుడు ఏ విధమైన గండము లేకుండా బయటికి ఎలా వచ్చాడో అలా నా కొడుకు కూడా బయటకు వస్తున్నాడు. వీరిద్దరికి దేవీ భగవతులు ఉన్నారుగా. సునశేఫుడు అనేవాడు అజయగర్తుని కొడుకు, వాణ్ణి హరిశ్చంద్ర మహారాజు గారి యజ్ఞంలో బలివడానికి తీసుకెడితే వాడిని విశ్వామిత్రుడు రక్షించిన కథ, వాడికి ఆయువు ఉంది, వాడిని ఎవరు చంపలేకపోయారు ఎవరు. అలాగే ఈ ప్రహ్లాద కుమారుడు కూడా మేమేం చేయలేకపోతున్నాం, కారణం ఏమిటి, వీడెవడో మహాత్ముడు, చివరికి వీడి వల్ల నాకు చావు వస్తుందా అని చిన్నబోయాడు, ఖిన్నుడయ్యాడు, ఆపన్నుడయ్యాడు, ముఖంలో ఉన్నటువంటి కాంతి చెన్ను తరిగిపోయింది. ఇది కనిపెట్టి మళ్ళీ చండామార్కులు ఏకాంత ప్రదేశంలో ఆయన దగ్గరకు వచ్చి, ప్రభు ఎందుకింత చింతిస్తున్నావు, జితం త్వయైకేన జగత్రయం భృవోహ విజృంభణత్రస్త సమస్త ధిష్ట్యపం నతస్య చింత్యం తవ నాథ చక్ష్మహే నవై శిశూనాం గుణదోషయో పదం. ఎంత అద్భుతమైన మాట మాట్లాడారండి. ఈ మూడు లోకాలని అంటే భూలోకాన్ని స్వర్గలోకాన్ని పాతాళలోకాన్ని ధ్రువోహో కనుబొమ్మలు ముడివేసి జయించావు. అంటే నిజానికి ఆయన యుద్ధానికి కూడా వెళ్ళాలి. ఇలా కళ్ళు దగ్గరికి చెప్పి ఇలా అన్నట్టు కోపంతో చూడగానే హడిని పారిపోయారు దేవతలు. భూలోకవాసులు పారిపోయారు, పాతాళవాసులు పారిపోయారు. కేవలం కనుబొమ్మలు దగ్గరికి చేర్చి ముడివేసి భయపెట్టి హడలగొట్టి మూడు లోకాలు జయించావు. అంటే అంత తేలిగ్గా జయించావు అని చెప్పడం అన్నమాట. చూపులతో జయించావు. సమస్త లోకాలు నువ్వు ఎలా చెబితే అలా నడుచుకుంటున్నాయి. అటువంటిది నువ్వు. ఇన్ని లోకాలు జయించిన నీవు, పరాక్రమవంతుడవైన నీవు, ఒక చిన్న పిల్లవాడిని చంపడానికి ఇంత బాధపడతావేమిటి? దానికోసం బాధపడకు. మా అనుమానం నీ తపశ్శక్తే వాడిని రక్షిస్తోందేమో. మీ వాళ్ళు కూడా మా రాజుగారు అబ్బాయిని చూస్తూ చూస్తూ ఏం చంపుతాం అని చంపవలసిన ప్రయత్నములు చేయవలసినటువంటి రీతుల్లో చేయటం లేదు. ఈ కుర్రవాడు వాళ్ళకపోతే రేపైనా బాగుపడతాడు. బాల్యంలో పిల్లలు అల్లరి చేస్తే చంపుకుంటాంటండి. మరికొంతకాలం మా దగ్గరికి ఆ కుర్రవాడిని పంపితే అతన్ని చదివించి మారుస్తాం. మేము తలుచుకుంటే మా గురుకులానికి అతన్ని నీవు పంపితే మా విద్యాభ్యాస మహిమ వల్ల మళ్ళీ కుర్రవాడిలో సద్బుద్ధి వస్తుంది అనుకుంటున్నాం. అనగా ఇప్పటికి ఇంతకుమించి ఏం చేయగలం, సర్లే తీసుకెళ్ళి కుర్రవాడిని మార్చడానికి ప్రయత్నించండి అన్నాడు. మూడవ మారు హిరణ్యకశిపుడి కుమారుణ్ణి చండామార్కులు గురుకులానికి తీసుకెళ్ళారు. ఈసారి కుర్రవాడు చదువుకోవడం కాదు, లోపల లోపల నారాయణ స్మరణం చేయటం కాదు, కొత్త మార్కెట్ మొదలెట్టాట. గురువుగారు ఎంతసేపు ఇక్కడ కూర్చోలేడు కదా, కాసేపు ఆయన పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఏ పనులకో వెళ్ళినప్పుడల్లా పిల్లలందరినీ దగ్గరికి పిలిచి ఈ గురువుగారి స్కూల్కి మీరంతా రామ్ రామ్ చెప్పి నా పాఠశాలలో చేరండి అన్నట్ట. ఏకాంతంగా వాళ్ళందరినీ పిలిచి, నాయనలారా ఈ గురువుగారి పాఠశాలలో మనం చదువుకున్న చదువులు మనల్ని నాశనం చేస్తాయి, మనకి ఎంతసేపు ధర్మ అర్థ కామములు తప్ప మోక్షం బోధించడం, డబ్బు వ్యసనములు క్రూరత్వం నేర్పుతున్నారు ఈ గురువులు, ఇవి నరకానికి పంపించేటటువంటి చదువులు, ఈ చదువుల వల్ల మనకు ఉపయోగం లేదు. అసలు ఒక్క చదువు సరైన చదువు చెప్తున్నాడా? అసలు హరిస్మరణమే వద్దంటాడు? ఇటువంటి పనికి వాళ్ళ చదువు మనకెందుకు? మన వాళ్ళు ఎంతోమంది పుట్టారు, పెరిగారు, విద్యలు నేర్చుకున్నారు, డబ్బు సంపాదించారు, పెళ్ళిళ్ళు చేసుకుని సంసారంలో ప్రవేశించారు, క్రమంగా ముసలివాళ్ళే చచ్చారు. చూశారుగా దీనివల్ల ఏం లాభం? దుర్లభం మానుషం జన్మ తదప్యధ్రువమర్థతం. రాకరాక ఈ పవిత్రమైన మానవ జన్మ వచ్చింది. ఇది చాలా ఉత్తమ జన్మ. వ్యవహారంలో రాక్షసులు లేకపోతే కిన్నరులు మానవులు అంటాం కానీ అందరినీ కలిపి మానుష జాతనే పిలిచేవారు పూర్వకాలంలో. ఇటువంటి జన్మ రావడమే అదృష్టం. వచ్చింది, వచ్చిన దాన్ని దుర్వినియోగం చేసుకుని డబ్బు సంపాదించి కేవలం జబ్బులు సంపాదించుకోవడం వల్ల లాభం ఏమున్నది? దీనివల్ల ఏ సుఖము లేదు. మహానుభావుడు కూడా 4 రూపాయలు సంపాదించగానే హాలాపాన విజృంభమాణమద గర్వాతీత దేహోల్ల సద్బాల లోకన శృంఖల నిచయ సంబద్ధాత్ములై లేచి మున్వేళ నిస్సరణంబుగానక మహావిద్వాంసుడున్ కామిని హేళాకృష్ట కురంగ శాపకమగున్ హీనస్థితిం కంటిరే. నేను బాగా చదువుకున్నాను చదువుకున్నాను డబ్బు సంపాదించాను ఎంతో గొప్ప వాడిని అనుకున్నటువంటి వాడు కూడా కొంతకాలం పోగానే మద్యపానానికి గురై చెయ్యరాని వ్యసనాలన్నిటికీ తానే గురైపోయి రకరకాల వ్యసనాల్లో పడిపోతున్నాడు, గర్వం పొందుతున్నాడు, అహంకారం పొందుతున్నాడు, చివరికి స్త్రీ కడగంటి చూపుకి బానిసైపోతున్నాడు, కొంగుచ్చుకుంటే ఆ కొంగు వెంట పడిపోతున్నాడు, చివరికి భ్రష్టుడైపోతున్నాడు. ఎక్కడ చూసినా వ్యసనాలే, ఎక్కడ చూసినా అజ్ఞానమే, ఎక్కడ చూసినా సంసార సాగరంలో పడ్డమే. దీనివల్ల లాభం లేదు, దివ్య కీర్తి లేదు. జగత్తులో పుట్టి పుట్టి చచ్చి చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి ఎన్నాళ్ళకి విముక్తి పొందుతామో మనకి తెలియటం లేదు కదా. మన వాళ్ళందరూ సంసారంలో ఒక్కనాడైనా సుఖం పొందారా? ఏ రోజైనా ప్రశాంతంగా జీవితం గడిపారా? ఎప్పుడు మా నాన్న పిలుస్తాడో అని హడిలిపోయి ఉద్యోగం చేయడమే, ఎప్పుడు చూసినా అనారోగ్యం పాలే, ఎప్పుడు ఏ శత్రువు మీద పడతాడో అనే భయమే. ఈలోపు వయస్సు ముగిసిపోతున్నది, ముసలివాళ్ళు అయిపోతున్నారు, కంటి చూపు కనపడటం లేదు, ఒళ్ళు సహకరించటం లేదు, చివరికి గొర్రకు వచ్చి శ్లాష్మం కమ్మి నశించిపోతున్నారు, లేదా యుద్ధంలో ఎవడి చేతుల్లోనో చస్తున్నారు. ఇదా జీవితం ఎత్తినందుకు ఫలితం కాదు. ఇటువంటి జీవితం రాకూడదు. మళ్ళీ పుట్టని చావని శాశ్వతమైన కైవల్యం వెతుక్కోవాలి జీవులంటే దానికోసం భగవంతుడైన హరిని ఆశ్రయించాలి, ధర్మ మార్గంలో నడుచుకోవాలి. మీకు అనుమానం రావచ్చు, హరి మనకి వ్యతిరేకి, మనం రాక్షసులం కనుక ఎప్పుడు విష్ణువుని తిడుతూ ఉంటాం, అటువంటి హరిని మనం సేవించవచ్చా అని ఆ అనుమానం అక్కర్లేదు. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వసుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యత పొందును. ఈ దానవులు, దైత్యులు, సర్పాలు, మానవులు, గంధర్వులు, దేవతలు అనే తేడా లేకుండా ఈ ప్రపంచంలో ఎవడైనా హరినామస్మరణం చేయవచ్చు, చేసిన వాడల్లా తరిస్తాడు. నా మాట వినండి, కాబట్టి పుస్తకాలన్నీ పట్టుకురండి, తెండెల్ల పుస్తకంబులు మన పుస్తకాలన్నీ పట్టుకురండి. చిచ్చిచ్చి బ్రిటిష్ వాళ్ళు రాసిన ఈ పుస్తకాలు మనకెందుకు, ఇండ్ ఆచార్యునకు, మళ్ళీ గురువుగారు మొహం మీద కొట్టేయండి. మరల ఏకతమునకు రండు, మనందరం ఏకాంతంలో చోట కూర్చుందాం, మళ్ళీ రండి నా దగ్గరకి, అప్పుడు నేనేం చేస్తాను, మీకు సరియైన చదువు నేర్పుతాను. నా మాట వినకపోతే పొండొల్లని వారు కర్మపుంజము పాలై, మీ కర్మతో నాశనమై పండి నా మాట వినకపోతే. అనగానే వాళ్ళు అన్నారు, ఏమండి ఇదేదో విచిత్రంగా ఉంది కొత్త చదువు, మనం రాక్షసులం, మనం పుట్టిన దగ్గర నుంచి రోజు విష్ణువుని చంపాలి, తిట్టాలి, బ్రాహ్మణుల్ని చంపాలి, గోవుల్ని చంపాలి, ఇలాంటివి తప్ప హరి గురించి మనకు చెప్పిన వాళ్ళు లేరు. నువ్వు మా దగ్గరే పుట్టావు, మాతోటే చదువుకున్నావు, అటువంటిది నీకు ఈ గోబ్రాహ్మణ భక్తి, హరిభక్తి ఇవి ఎలా వచ్చాయి? ఇక్కడికి ఎవరూ రారు, కొత్తవాడు చెప్పడు, మీ నాన్న చెప్పడు, గురువులు చెప్పరు. అలాంటప్పుడు నీకు మాకు తెలియని ఈ గొప్ప విషయాలు ఎలా తెలిసాయి? ఎవడు చెప్పాడు? ఏ వాట్సాప్ గ్రూప్లో, ఏ పద్మాకర్ గారి సత్సంగంలో చేరి ఇవన్నీ నేర్చుకున్నావు నాయన అని అడిగితే అప్పుడు ఆయన అలా అడిగారు చెబుతున్నారు కదండి, మా నాన్న మందర పర్వతం మీద 100 సంవత్సరముల పాటు బ్రహ్మ కోసం కఠోర తపస్సు చేశాడు, భయంకర తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు ఆయన శరీరం మీద పుట్టలు పోసేసాయి, చీమలు దోమలు మొదలైనవి మా తండ్రి శరీరాన్ని కుట్టి మాంసం రక్తం అన్నీ హరించాయి. అప్పుడు మా తండ్రి అస్థిపంజరంతో సమానమైన శరీరం కలిగిన వాడయ్యాడు. అది దేవతలు తెలుసుకుని చచ్చిపోయాడు అనుకున్నారట. అమ్మాయ పాపత్తుడు చచ్చాడు, పోతే పోయాడు, ఇప్పుడు ఇంకో గండం వస్తుంది మనకి. ఈ దుర్మార్గుడి భార్య లీలావతి గర్భవతి, ఆవిడ కడుపులోంచి హిరణ్యకశిపుడు కుమారుడు ఒకడు పుడతాడు. హిరణ్యకశిపుడే ఎంత బలవంతుడు అయితే పుట్టేవాడు ఇంకెంత బలవంతుడు, ఎంత క్రూరుడు, ఎంత దుర్మార్గుడు అవుతాడో అనుకుని దేవతలు స్వర్గం విడిచి తమ తమ సైనికులతో ఆయుధాలతో దానవుల మీదకి దండయాత్రకు వచ్చారు. చితక్కొట్టి పారవేశారు రాక్షసుల్ని. రాక్షసులంతా కాందిశీకులైపోయారు, పొట్ట చేత పట్టుకుని తలో దిక్కుకి పారిపోయారు. చచ్చిన వాళ్ళు చావగా మిగతా వాళ్ళు పారిపోయారు. అప్పుడు ఇంద్రుడు మా అమ్మని, గర్భవతిని, లీలావతిని పట్టుకుని స్వర్గానికి బరబర ఈడ్చుకుపోయాడు. మా అమ్మ నిండు గర్భవతి. ఇక్కడే ఒక విషయం తెలుసుకోవాలి, హిరణ్యకశిపుడు తపస్సుకు వెళ్ళే సమయానికి లీలావతి గర్భవతి. హిరణ్యకశిపుడు 100 సంవత్సరములు తపస్సు చేశాడు. ఈ 100 ఏళ్ళు ఆవిడ ఏమందో తెలుసా, నా భర్త తపస్సు పూర్తయ్యింది, ఆయనకి బ్రహ్మ ప్రత్యక్షమై వరాలిచ్చాడు అనే వార్త తెలిసేదాకా నేను ఈ గర్భంలో ఉన్న శిశువునకు ప్రసవం కాకుండా కడుపులు అట్టే పెట్టుకుంటాను, పిల్లవాడిని కనను అని శపథం చేసింది. పరమ పతివ్రత, చాలా గొప్పది ఆవిడ. అందువల్ల ఆ కడుపులో పెట్టి కడుపులో ఉండిపోయాట. అసలు 9 నెలలు నిండిన తర్వాత ఎవడన్నా కడుపులో పెట్టుకోగలడా? 100 ఏళ్ళు అట్టే పెట్టుకుంది ఆవిడ. ఎంత గొప్పవాళ్ళు ఉన్నారండి ఈ దేశంలో, ఎంత గొప్పవాళ్ళు, ఎంత మహాత్ములు వాళ్ళు. అటువంటి వాళ్ళ గురించి విన్నప్పుడే ఓహో ఎంత సంస్కారం కలిగిన భూమిలో మనం పుట్టామని తెలుస్తుందన్నమాట. నా భర్త ఎవడైనా సరే, నా భర్తే, ఆయన తపస్సు పూర్తయింది, ఆయనకి బ్రహ్మ వరాలు ఇచ్చాడు అనే మాట చెవిలో పడగానే అప్పుడు కొడుక బయటికి రా అంటారు, వాడు బయటకు వస్తాడు. అప్పటిదాకా వాడు కడుపులోనే ఉంటాడు అన్నదట. ఈ గర్భ ఆయాసాన్ని భరిస్తానంది ఆవిడ. అన్నాళ్ళు గర్భంలో పెట్టుకు భరిస్తున్నటువంటి మాటలు కాదు, 9 నెలలకే హడిలిపోతున్నారు, జ్యూసులు తాగలేక, ఐసులు వేసుకోలేక, మందులు వేసుకోలేక, కదలద్దంటారు కదలలేక, పాపం ఈ కదలలేనప్పుడేమో వాట్సాప్లు చూడలేక, టీవీ సీరియల్స్ అత్తా చెత్త కొట్టుకోవడాలు చూడలేక, ఎన్ని కష్టాలండి బాబు. కానీ ఆవిడ 100 ఏళ్ళు కడుపులో పెట్టుకుంది ఆ పిల్లవాడు. ఆ టైంలోనే పట్టుకుపోయాడు, ఆ సమయంలోనే ఇంద్రుడు ఆవిడ ఈడ్చుకుపోయాడు. అప్పుడు ఆవిడ రాత్రిపూట కొరరి అని ఒక పెట్టు ఉంటుంది, కై కై అని తెగరుస్తుంది, అలా అరిచింది పాపం, ఏడ్చింది. ఆ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. వెంటనే ఉన్నాడు, ఏమిటిది, నువ్వు స్వర్గాన్ని భూలోకాన్ని పాతాళలోకాన్ని పరిపాలించే త్రిభువనాధీశుడివి, మహాత్ముడివి, గర్భవతిని పుణ్యాత్మురాలిని అపహరిస్తావా, ఈడ్చుకుపోతావా, 10 మందికి ధర్మం చెప్పవలసిన నువ్వే ఇలా పరస్త్రీని ఎత్తుకుపోతే రేపు పొద్దున జనం ఏమంటారు, వదిలివేయి అన్నట్ట. అప్పుడు ఇంద్రుడు, నేను ఆవిడని అపహరించేది ఆవిడ శరీరం మీద వ్యామోహంతో కాదండి బాబు, ఆస్తే స్యా జఠరే వీర్యం అవిషహ్యం సురద్విష ఆస్యతాం యావత్ ప్రసవం మోక్ష్యేర్థ పదవీంగత. నేను ఆమెను తీసుకువెడుతున్నది ఆమె మీద వ్యామోహంతో కాదు, ఆమె కడుపులో ఉన్న పిండం మీద ఉన్న కోపంతో. ఈవిడ గర్భంలో దేవతలకి శత్రువైన హిరణ్యకశిపుడి వీర్యం అంతకంతకీ అభివృద్ధి పొందుతున్నది. వాడు దేవద్రోహి ఆ హిరణ్యకశిపుడు, వాడే క్రూరుడంటే వాడికి పుట్టేవాడు ఇంకా క్రూరుడు అవుతాడనని నా భయం. అందుకే ఈమెను స్వర్గానికి తీసుకెడతాను, ఈవిడికి పురుడు పోయిస్తాను, పిల్లవాడు పుట్టగానే వాడిని చంపి నా శత్రువుని చంపాననే ఆనందంతో సుఖంగా జీవించి ఈవిని వదిలేస్తాను. శత్రువుని చంపడం కోసం ఈవిని పట్టుకెడుతున్నాను కాబట్టి ప్రసవం అయ్యేదాకానే ఈవిడ నా దగ్గర ఉంటుంది, తర్వాత ఆవిడని పంపేస్తాను, కడుపులో బిడ్డను మాత్రం చంపేస్తాను అనగానే నారదుడు చిరునవ్వు నవ్వాడు, అంత గొప్పవాడు నువ్వు, ఆ కడుపులో ఉన్న బిడ్డని చంపగలిగే శక్తి నీకుందనుకుంటున్నావా ఇంద్ర, ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని నువ్వే కాదు కదా, నీ తండ్రి కూడా ఏమీ చేయలేడు, ఈ ప్రపంచంలో ఎవరూ అతన్ని కనీసం చెవి పుచ్చుకుని వంచలేదు, అయన్ నిష్కిల్బిష, ఈతడు పరమ పుణ్యాత్ముడు, కిల్బిషము అంటే పాపం దోషం, నిష్కిల్బిష రవ్వంత కూడా దోషము లేనివాడు, పాపం లేనివాడు, సాక్షాన్ మహాభాగవతో మహాన్, పరమ భాగవతుడు, భగవంతుని యొక్క భక్తి ఇతని రూపంలో పుడుతున్నది. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు ఉన్నిద్రుండు జన్మాంతరావిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుండు దైత్యాంగన గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబుల దుర్భావంబును చెంది చవడు భవద్దుర్దర్ప గర్వంబున. ఆ కడుపులో ఉన్న పిల్లవాడు ఏ భయము లేనివాడు, వాడి తండ్రి అంటేనే వాడికి భయం ఉండదు, అంతటి గొప్పవాడు మహాభాగవతుడు. ఎప్పుడూ జ్ఞానంతో తప్ప అజ్ఞానంతో ఉండడు. ఎన్నెన్నో జన్మలలో విష్ణువు కోసం తపస్సు చేసి ఆ పుణ్యం పెరగడం వల్ల ఈ జన్మలో ప్రహ్లాదుడనే పేరుతో పుట్టబోతున్నాడు. హరిభక్తి యొక్క మహిమ ఇతనిలో ఉన్నది. ఈ రాక్షస స్త్రీ గర్భంలో ఉన్న పిల్లవాడిని నువ్వే కాదు ఎవ్వరూ చంపలేరు, ఈతన్ని వజ్రం కూడా ఏమీ చెయ్యలేదు, విషం ఆయతన్ని చంపలేదు, అగ్ని అతన్ని దహించలేదు, వాయువు ఎండించలేదు, కొండలు కూడా పిండి చేయలేవు అతన్ని, అంతటి వాడు. ఇంకో రహస్యం చెబుతున్నాను విను, నువ్వు ఎలాగో చంపలేవు సరిగదా, అతన్ని చంపడానికి ప్రయత్నిస్తూ నువ్వు చస్తావు, ఆ కడుపులో ఉన్న పిల్లవాడు పుడితేనే మీరు బతుకుతారు, వాడు పుడితే వాళ్ళ నాన్న ఢామంటాడు, వాళ్ళ తండ్రిని చంపడానికి పుట్టబోతున్నాడు. నువ్వు ఇప్పుడు అతని జోలికి వెళ్ళావనుకో ఈ పాపంతో నువ్వు నశిస్తావు, కాబట్టి నోరు మూసుకుని విడిచిపెట్టు అనగానే, ఎంత కథ ఉందో నాకు తెలియదు, నారద మహర్షి నాకు కనువిప్పు కలిగించావు అని ఒక నమస్కరించి, నమస్కారం చేసి నారదునికి ఆ కడుపులో ఉన్నవాడికి, లీలావతిని అక్కడే వదిలి ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అప్పుడు నారదుడు మా అమ్మని లీలావతిని తన ఆశ్రమానికి తీసుకెళ్ళి ఎంతో ప్రేమతో అక్కడ ఒక గుడిసె ఇచ్చి కూర్చోబెట్టి, అమ్మాయి నీ భర్తకి తపస్సు పూర్తవుతుంది, అతనికి వరాలు వస్తాయి, అప్పటిదాకా నిశ్చింతగా ఇక్కడ ఉండన్నాడు. ఆవిడ కూడా నారదునికి ఎంతో భక్తితో సేవ చేసింది. ఆవిడ అదృష్టం అండి, నారదుడికి సేవ చేయటం అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఉంది. ఆవిడ అదృష్టం, ఆవిడ కొడుకు అదృష్టం, మన అదృష్టం, ఈ కథ విని అదృష్టం. నారద మహర్షి లాంటి ఒక సద్గురుడికి ఆ గర్భవతి సేవ చేసేది. ఆ పుణ్యాత్ముని యొక్క కటాక్షంతో ఆవిడ గర్భం ఆరోగ్యంగా ఉన్నది. రోజు ఆవిడ కూర్చోబెట్టి ఆవిడకి భాగవత కథలు, భగవద్భక్తి, హరికథలు చెప్పేవాట. వాళ్ళమ్మ గర్భవతి కాబట్టి నిద్రపోతూ ఉండేది మధ్య మధ్యలో అనమాట. గర్భవతులు నిద్రపోయారంటే అర్థమవుతుందండి, మనవాళ్ళు కొంతమంది మహానుభావులు గర్భంలో ఏదో వేసుకొచ్చి పురాణానికి ముందు ఆ ఇడ్లీ నిద్రపోవడంలో అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరూ మధ్య మధ్యలో అన్నాం. ఇంతలో పక్కవాడిలో డొక్కలో పడవు కానీ నేను నిద్రపోలేదండి, యోగ నిద్ర అన్నాం. ఎవడిది యోగ నిద్ర, ఎవడిది రోగ నిద్ర, ఆ మాత్రం తెలియదు ఏమిటి అంటే అప్పుడప్పుడు ఒకళ్ళిద్దరు ఆ మాత్రం, లేకపోతే కూడా పురాణ కథకి అందం ఉండదులేండి. అందరూ ఇలాగే ఆనందంతో చేతులూపుకుంటూ చెవులు రిక్కించి చిత్తం చేర్చి వింటే ఏమైపోతుంది దేశం? అందుకని ఒకళ్ళిద్దరు ఆ మాత్రం ఉండాలి. పాప ఆవిడ గర్భవతి, అందులో మధ్యాహ్నం పూట ఇంత పండు తిన్నాక ఆవిడకి పురాణం చెబుతూ ఉంటే ఆవిడ నిద్రపోయేదట మధ్య మధ్యలో. ఆ నిద్రపోతున్నప్పుడు కూడా నారదుడు పురాణం చెప్పేవాడు, ఎందుకని కడుపులో ఉన్నవాడి కోసం. ఆ కడుపులో ఉన్నవాడు విని ఊ ఊ అనేవాట. ఇప్పుడు మీరు అనకండి, మొత్తం అందరూ ఒకేసారి ఊ అన్నారంటే అసలు నా మాట బయటికి రాదు. ఆ కడుపులో ఉన్నవాడు కుర్రాడు అందంగా అంటాడనమాట ఊ అనేవాట. ఆ ఊ అనడం కూడా అంత ముద్దుగా ఉండేది. అప్పుడు నారదుడు ఓ అని, మీ అమ్మ నిద్రపోతుంటే కడుపులోంచి నేను చెప్పే కథ విని ఊ అంటున్నావా, నీకోసం నేను చెబుతాను పురాణం అన్నాడే. ఒక్క భక్తుడు సరైన వాడు ఉంటే చాలు, ఎందుకు కొన్ని లక్షల మంది అన్నారు. ఒకరోజున ఆయన కడుపులో నేను వింటూ ఉండగా భాగవత కథలు, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. కడుపులో ఉండి నేను నారాయణ మంత్రాన్ని సేకరించాను. గురువులు పుట్టి కాస్త జ్ఞానం వచ్చాక మంత్రోపదేశం చేస్తారు. నారదుడనే మహానుభావుడు గురువు మా అమ్మ కడుపులో ఉండగానే అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. ఇంకెంతకంటే అదృష్టం ఏమున్నది, ఆ మంత్రం నారద కరుణ వల్ల నేను కడుపులో ఉండగా నేర్చుకుని ఇప్పటికీ మర్చిపోకుండా చేస్తున్నాను. నారద కటాక్షం వల్ల నేను పుట్టిన తర్వాత ఆ కథలు గుర్తున్నాయి, మంత్రము గుర్తున్నది, ఆ కథలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాను, నిరంతరం నారాయణ అంటూనే ఉంటాను. ఇప్పుడు మీకు అర్థమయ్యింది కదా, జన్మ ఎత్తినది మొదలుకొని నాకు ఆ హరిభక్తి వచ్చింది. ఆత్మ నిత్యం, నాశనం కానిది, అదే శుద్ధమైనది. ఈ క్షేత్రం తాత్కాలికమైనది. ఈ శరీరాన్ని ఆశ్రయించుకున్న ఆత్మకి నాశనం లేదు, శరీరం నశిస్తూ ఉంటుంది. ఈ శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. ఆ 9 రంధ్రాలని నవరంధ్రాలు అంటారు. ముక్కులు, కళ్ళు, చెవులు, నోరు, మలమూత్ర ద్వారాలు. ఈ 9 ద్వారాల్లో ఏదో ఒక ద్వారం గుండా ఎప్పుడో ఒకప్పుడు మన ప్రాణం పోవలసిందే. ఆ పోయేలోపు ఎల్లవేళలా తినడం, పడుకోవడం, నిద్రపోవడం, కలలు కనడం, కేవలం భోగాలు అనుభవించడమే కాక నిరంతరం హరినామస్మరణం చేద్దాం. మానవుడెవడైనా భక్తితో నారాయణ అంటే ఎదురుగా వచ్చి ఆడుకుంటట్ట ఆయన కళ్ళ దగ్గర నిలబడి ఆడతాడని చెప్పారండి. ఒక్కసారి వాసుదేవ నారాయణ అంటే ప్రేమతో ఆర్తితో పిలిస్తే కంటికి ఎదురుగుండా నిలబడి ఆడతాడు ఆయన. ఎంత అందమైన భావన. దీన్నే ఆరుద్ర గారు చంచులక్ష్ములు రాశాడు. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, కన్నుదోయి నిలచి ఆడేను కలసి, శ్రీహరికి సరిదైవమిక లేదు, మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే, శ్రీనాథుని పద సరసిజ భజనే, ఈ నర జన్మము కలిన ఫలం, ఈ నర జన్మము కలిన ఫలం, నారాయణ హరి నారాయణ, నారాయణ నారాయణ శ్రీమన్ నారాయణ, నారాయణ హరి నారాయణ. కాబట్టి ఒక్కసారి నారాయణ అంటే మన కళ్ళ దగ్గరకు వచ్చి ఎదురుగుండా నిలబడతాడు, కనపడతాడు, ఆడతాడు, పాడతాడు, మనం ఇచ్చే సేవలన్నీ స్వీకరిస్తాడు. శ్రీహరికి సాటి వచ్చే దైవం మరెవడూ లేడు. కాబట్టి మీరందరినీ విడిచిపెట్టి నా దగ్గరికి రండి, హరినామస్మరణం చెయ్యండి. నారాయణే త్యాత్మమతిర్గతత్రపః, నారాయణ అనుకున్నప్పుడు, గట్టిగా హరి జగన్నాథ అనుకున్నప్పుడు గతత్రపః సిగ్గు విడిచిపెట్టాలట. అందరూ చూస్తున్నారేమో అని మెల్లిగా లోపల లోపల నారాయణ అనకూడదు. నారాయణ అనమన్నప్పుడు ఏం చేయాలి? సిగ్గు విడిచిపెట్టి గట్టిగా పిలవాలన్నమాట. నారాయణ అనవలసిందంతే. ఏమండి మనం చూస్తున్నాం, దిక్కుమాలనాళ్ళు రోడ్డు మీద కూడా పడిపోయి గియ్యో గియ్యో అని అరుస్తున్నారే, ఆ మాత్రం మనం అరవలేమా? అందుకే ఇక్కడ మతిర్ గతత్రపహ అన్నాడు అంతే. త్రప అంటే సిగ్గు, గతత్రపహ సిగ్గు విడిచిపెట్టి గట్టిగా పిలవాలట. గట్టిగా మన వాళ్ళు అనలేరు ఎందుకో కానీ సిగ్గు అనమాట. పక్కా పడి చూస్తుందేమో వాళ్ళు. అత్తగారిని ఒక్కొక్క డొక్కలో పడవాలంటే అప్పుడు దిక్కుమన్న అత్త అంటే తిట్టగలం, కోడళ్ళు తిట్టగలదు, మొగుడు పిల్లలు కొట్టుకోగలం. కొట్టుకుంటున్నప్పుడు అరిచినప్పుడు సిగ్గు ఉండదు. రోడ్డు మీద పడి తిట్టుకుంటారు, రైల్లో తిట్టుకుంటారు, ఎక్కడ పడితే అక్కడ తిట్టుకుంటారు. నారాయణ అనం అంటే మాత్రం సిగ్గు అనమాట. పురుష్ పురుష అనుకుంటుంది, ఏం దిక్కుమాలిన బతుకు. అందుకని ప్రహ్లాదుడు ఈ త్రప విడిచిపెట్టు సిగ్గు విడిచిపెట్టి హాయిగా నారాయణ అనండి, నాతో కలిసి మీరంతా భజన చెయ్యండి, ఈ క్షణికమైన సంపదలు ఈ క్షణికమైన భోగాలు విడిచిపెట్టండి, శాశ్వత సుఖాన్ని పరమాత్మ సుఖాన్ని పొందండి, నా మాట వినండి అనగా వాళ్ళందరూ ఆనందపడిపోయి నువ్వు ఎలా చెబితే అలాగే ఈ రోజు నుంచి నీతో కలిసి భజన చేస్తామన్నారట. అందరూ కలిసి చప్పట్లు కొట్టుకుంటూ నారాయణ హరి నారాయణ అన్నారు. ఎంతలో గురువులు వచ్చారు, చండామారుతులు, మొత్తం గురుకులం అంతా మారిపోయింది. వేరే స్కూల్ పెట్టేశారు వీళ్ళు, పోటీ స్కూల్. ఈ పాత స్కూల్ వదిలేశారు, కొత్త స్కూల్లో చేరిపోయారు. హడిలిపోయి వాళ్ళు పరుగు పరుగున హిరణ్యకశిపు దగ్గరికి వెళ్ళి మహాప్రభో కొంప ములిగిందనగాని, ఏదే కొంప బాగానే ఉంది కదా, ఏం ములిగిందన్నాడు ఆయన. ఈ కొంప కాదండి బాబు, నీ కుమారుడు దుంప తెచ్చుతున్నాడు, మేము చెప్పే పాఠాలు మంచి పాఠాలు కావుట, మా స్కూల్నంతా క్లోజ్ చేయించి ఆయన కొత్త స్కూల్ పెట్టేశాడు. ఆ పోటీ స్కూల్లో అందరూ చేరిపోయారు. రామచంద్ర ప్రభు, మా దగ్గర ఇప్పుడు ఒక్క స్టూడెంట్ లేడు, మా భుక్తంతా పోయింది, ముక్తి అంటూ వాళ్ళందరినీ నారాయణ స్మరణ చేయిస్తున్నాడు అని జరిగింది చెప్పగానే, ఇలాంటి పిచ్చి కొడుకుని ఎలా కన్నామని కూడా అన్నారు పైగా చెప్పి. ఎక్కడి సుతుకంటి రాక్షసేశ్వర వెర్రిని, ఇటువంటి వెర్రివాడిని ఇలాంటి కొడుకులు కన్నావేమిటి, అసలు వాడు నీ కొడుకునా అన్నారు. దాంతో రాక్షసరాజు గారికి మండిపోయింది, పళ్ళు పటపట కొరికాడు. గురుపుత్రుల మాట విన్న వెంటనే ఆయన శరీరం అంతా దుస్సహం అయిపోయింది, సహించలేక ఎవరక్కడ నా కుమారుడిని ఇక్కడికి తీసుకురండి అన్నట్ట. వాళ్ళు వెళ్ళి కుర్రవాణ్ణి ఈడ్చి తీసుకొచ్చారు. అప్పుడు హిరణ్యకశిపుడు, హే దుర్వినీత మందాత్మన్ కులభేదకరాధమ, దుష్టుడా, పాపాత్ముడా, మూర్ఖుడా, దుర్బుద్ధి, ఇదేం పాపిష్టి పని రా నువ్వు చేసేది, నువ్వెలాగో తగలబడ్డావు, నిన్ను బాగు చేయలేక నేను నానాయాతన పడుతుంటే వెళ్ళి మొత్తం రాక్షసులందరికీ హరిభక్తి నేర్పేవా, హమ్మ బాబోయ్ నీ వంటి వాడు ఒక్కడుంటే చాలరా, ఎవరి బలం చూచుకుని ఇంత రెచ్చిపోతున్నావు, నువ్వు రోజు హరి హరి అంటావు, ఏడి ఆ హరి, నేను ప్రపంచాన్ని జయించడానికి వెళ్ళినప్పుడు హరి కనపడలేదు, నేను వైకుంఠం మీదకి దండయాత్రకు వెళ్ళాను బ్రహ్మ దగ్గర వరాలు పొందాక, అప్పుడు వెళ్ళి వైకుంఠంలో ఆదిశేషుణ్ణి చూచి, ఆదిశేష నువ్వు ఒక్కడవే ఉన్నావే, నీ పానుకలో పడుకుని ఉండవలసిన విష్ణువేడని అడిగితే అదేంటి ఇక్కడే ఉన్నాడు అన్నాడు ఆయన. నాకేమో కనపడలేదు ఆ విష్ణువు. అప్పుడు నాకు కోపం వచ్చింది, ఈ ఆదిశేషుడు అసత్యం ఆడుతున్నాడని భావించి, లేనివాడిని ఉన్నాడంటున్నావు, ఎక్కువ వాగే ఉంటే నీ పడగలు చితక పొడుస్తాను, తల వంచు అనగానే అంత ఆదిశేషుడు కూడా తల వంచుకున్నాడు. చివరికి ఆదిశేషుడిని జయించి తల వంచేలా చేశాను. ఏది ఆనాడు నేను వెతికితే కనపడని హరి ఎక్కడున్నాడు? లేడు, ఉన్నవాడిని ఉన్నాడు అనాలి, లేనివాడిని ఉన్నాడు అంటావు నువ్వు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పు, ఎక్కడున్నాడు నీ శ్రీహరి అనగానే, నకేవలం మే భవతశ్చ రాజన్, రాజా నాకే కాదు నీకే కాదు అందరికీ బలం ఆ ఈశ్వరుడు, ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, నీటిలో ఉన్నాడు, నేల మీద ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని ఏం చెప్పగలుగుతాం, అన్ని చోట్ల ఉన్నవాడిని. ఎంత అందమైన పద్యం రాశారు పోతన గారు ఇదే శ్లోకాలకి, కలడంబోధి కలండుగాలి కలడాకాశంబునం కుంభిలిం కలడోంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్, కలడీసుండు కలండు తండ్రి వెదుకంగా నేలయ్యాయడ. ఆ విష్ణువు సముద్రంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, త్రిమూర్తులు ముగ్గురులో ఉన్నాడు. త్రిలింగం వ్యక్తులు అంటే స్త్రీలు పురుషులు నపుంసకులు, ఈ మూడు జాతుల్ని కలిపి త్రిలింగ వ్యక్తులు అంట అన్నమాట. స్త్రీలలో, నపుంసకులలో, పురుషులలో, అందరిలో ఉన్నాడు. కలడు అగ్నిలో ఉన్నాడు, పవళ్ళ పగళ్లలో ఉన్నాడు, నిశలన్ రాత్రుల్లో ఉన్నాడు, ఖద్యోత చంద్రార్కులను ఆకాశంలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు, సూర్యుడిలో ఉన్నాడు, స్వర్గంలో ఉన్నాడు. ఆ ఈశ్వరుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఇక్కడ అక్కడని వెతకడం ఏమిటి, ఇక్కడ లేడు అక్కడ లేడని చెప్పడానికి లేదు, అంతటా ఉన్నాడు. ఆయన లేని చోటే లేదు. అనగానే వరి ఇందాకను చూస్తున్నాను, విష్ణు అక్కడ ఇక్కడ అన్ని చోట్ల ఉన్నాడన్నావు, ఏది ఈ స్తంభంలో ఉన్నాడు అని అడిగాట. ఈ స్తంభంబున చూపగల విచక్రిన్ గిక్రిన్ డింభక సర్వస్థలముల అంభోరుగ నేత్రుడు నరుచు మిగుల సంరంభంబున పలికెదవి స్తంభంబున చూపగల విచక్రిన్ గిక్రిన్. కుర్రాడా, అన్ని చోట్ల ఉన్నాడు విష్ణు అంటున్నావు, ఉన్నాడు ఉన్నాడు విష్ణు అని చెబుతున్నావే, ఆ విష్ణువు ఈ స్తంభంలో ఉన్నాడా అన్నాడు ఆయన. అన్ని చోట్ల ఉన్నవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉన్నాడు, ఉన్నాడు అన్నాడు ఆయన. ఈ స్తంభంలో చూపించకపోతే ఈరోజు నీ తల నరికి నేల మీద బారవేస్తాను. ఈయన ఎన్నిసార్లు నరకడానికి ప్రయత్నించాడు, నరగలిగాడా? అయినా మళ్ళీ ఏమంటున్నాడు, స్తంభమున చూపవేని కుంభిని నీ శరము గోల్చి అన్నాడు ఆయన. ఈ స్తంభంలో చూపించకపోతే నీ తల నరికి నేల మీద బారవేస్తాను అని పలికి చేతితో కొట్టాడు ఆ సభాభవన మండపంలోనూ ఒక స్తంభాన్ని. అందరం అనుకున్నట్టు గదతో విసరడం, కత్తితో కొట్ల, కేవలం అరచేతితో కొట్టాడు అన్నారు. కేవలం అరచేత. సంస్కృతంలో అయితే సముష్టిన అంటే పిడికిలి బిగించి కొట్టాడని చెప్పారు. స్తంభం తతాడ అతిబలహ సముష్టిన. తెలుగులో పోతర గారు చెయ్యి అన్నాడు, చెయ్యైనా ముష్టినో పెద్ద తేడా ఉందిలేండి, చేత్తో కొట్టాడు అనేది మాత్రం ఖాయం అన్నమాట. పిడికిల్లా బిగించి స్తంభాన్ని పట్మను దెబ్బ కొట్టడంతో అంత స్తంభం పగిలిపోయింది. అంతటి పరాక్రమవంతుడు వాడు, గదతో కొట్టక్కర్లేదు, కత్తితో కొట్టక్కర్లేదు. ఇక్కడే ఓ పెద్ద పాతకాలంలో గొప్ప డ్రామా ఉండేది. పూర్వం ప్రహ్లాద్ చరిత్ర నాటకం వేశారు. ఇలా స్టేజీ మీద ప్రహ్లాదుడు కుర్రాడు ఒకడున్నాడు, హిరణ్యకశిపుడి వేషం, ఓ మంచి గట్టి ఆయన, మన ఎస్సీ రంగారావు గారు లాంటి మహానటుడు ఒక ఆయన వేశాడు. ఇంక మళ్ళీ ఎస్సీ రంగారావు గారితో ఎవరిని పోల్చలేనులేండి, హిరణ్యకశిపుడులే గారు ఏ పాత్ర వేసినా భగవంతుడు ఆయనకి ఇచ్చిన వరం అది, అలవోకగా చేసి పారేస్తాడు. మన తెలుగువాడు చేసుకున్న అదృష్టం ఆయన తెలుగువాడిగా పుట్టడం, ఆయన దురదృష్టం హిందీవాడిగా పుట్టుంటే ప్రపంచానికి వెళ్ళేవాడు ఆయన. ఆయనకి రావలసినంత గుర్తింపులే. తెలుగువాళ్ళు ఏంటంటే మన జాతిలో గొప్ప గొప్ప వాళ్ళు పుట్టినా ఇవ్వవలసినంత రెస్పెక్ట్ ఇవ్వం, వాళ్ళకి ఇవ్వాల్సినంత గౌరవం. ఘంటసాల వంటి గాయకుడు, ఎస్సీ రంగారావు లాంటి నటుడు, ఇటువంటి వాళ్ళకి ఎలా బ్రహ్మరథం పట్టాలండి? పట్టలేకపోయాను, ఏం చేస్తానండి? అయితేనే పుణ్యాత్తులు వాళ్ళు ఒకసారి తలుచుకోవాలి. కళ ఎవరిలో ఉంటే ఆ కళ విష్ణు స్వరూపం అట. నిజంగా ప్రహ్లాద చరిత్ర ఏది భక్త ప్రహ్లాదులో కానీ అంతఃపురం, అసలు భక్త ప్రహ్లాద కంటే కూడా చంచులక్ష్మిలో ఆయన నటన విజృంభించి చూపించేశాడు ఆయన. అప్పుడు ఇంకా అందంగా ఉన్నాడు ఆయన. ఎందుకు చెప్తున్నానంటే ఒక చోట ప్రహ్లాదుడి నాటకం జరుగుతోంది, అది స్టేజీ. ఆ స్టేజీ మీద కూడా రెండు స్తంభాలు అటు ఇటు పెట్టారు. ఓ మంచి నటుడు హిరణ్యకశిపుడి పాత్ర వేశాడు. ఒక కుర్రాడు అంటే అప్పట్లో నాగోటి కుర్రాడు అనుకున్నాం, ఇప్పుడంటే కొంచెం పెద్దవాడిని అయ్యాను కానీ 16 ఏళ్ళు వచ్చేసే కానీ అప్పుడు 5 ఏళ్ళు 8 ఏళ్ళు ఉండేది. ఆ కుర్రాడు ప్రహ్లాదుడి వేషం వేశాడు. ఇంతలో హిరణ్యకశిపుడు వచ్చి, ప్రహ్లాద కుమారా, శ్రీహరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగాడు. వెంటనే కుర్రాడు, లేడు తండ్రి లేడు, శ్రీహరి స్తంభమున లేడు, ఈ స్తంభమున మాత్రమే కలడన్నట్టే. ఎందుకంటే నరసింహస్వామి వేషం వేసుకున్న ఆయన ఇందులో ఉన్నాడు. ఆ కుర్రాడు చూశాడు, అందుకని తండ్రితోటి పొరపాటు ఇది పగలగొడతాడేమో, ఇందులో నరసింహస్వామి రాడని, లేడు తండ్రి లేడు, నరసింహస్వామి వారు శ్రీహరి ఈ స్తంభమున కాక ఈ స్తంభమున మాత్రమే కలడన్నట్ట. మంచి కుర్రాడు అండి, మలే కుర్రాడు. దాంతో మొత్తం మీరాగి అందరూ నవ్వారు. హిరణ్యకశిపుడి వేషం వేసిన వాడు కూడా నవ్వేశాడు చివరికి. వేషాలు వేసుకున్న వాళ్ళు అంటే ఇందులో ఉంటే అందులో ఉండరు, అందులో ఉంటే ఇందులో ఉండరు. కానీ శ్రీహరి మాత్రం ఈ స్తంభంలో ఉన్నాడు అంటున్న సమయంలో తన మహాశక్తితో నరసింహాకారంతో మొత్తం అంతటా వ్యాపించి ఉన్నాడు. ఇతడు చేతితో పిడికిలితో స్తంభం గుద్దగానే పెట పెట శబ్దంతో, అండకటాహాలు పగిలిపోతున్న శబ్దంతో ఆ స్తంభం పగిలిపోయింది. సవిక్రమన్ పుత్ర వధేప్సు రోజస నిశమ్య నిర్హరాదమ పూర్వమద్భుతం. కుర్రవాడు అంతటా ఉన్నాడు విష్ణు అని చెప్పడంతో నిజంగా ఉన్నాడా అని చేతితో ఈయన స్తంభం పగలగొడితే ఆ స్తంభం పగిలిపోయినప్పుడు పుట్టిన శబ్దం మొత్తం ఆకాశాన్ని భూమిని నిండిపోయింది. అందులో నుంచి నరసింహస్వామి వారు ఆవిర్భవించారు. సింహము కాదు, నరుడు కాదు. శిరస్సు నుంచి పైభాగం అంతా సింహం, కింద భాగం అంతా నరరూపం. మళ్ళీ చేతిగోళ్ళువి సింహం గోళ్ళే, కాలిగోళ్ళు సింహం గోళ్ళు. ఈ విధంగా సింహ ఆకృతి నరాకృతి కలిసి విచిత్రమైన నరసింహాకారంతో అందులోంచి బయటకు వచ్చాడు ఆయన. దశ దిశలు పెద్ద పెద్ద కాంతితో నిండిపోయాయట. ఏం రాశారండి, మహాకాంతి, కోటి సూర్యుల కాంతితో నిండిపోయింది. చెవులు దద్దరిల్లిపోయే గర్జనతో, సింహ గర్జనతో స్వామివారు వచ్చారు. వచ్చి రావడంతో అది పగలు కాదు రాత్రి కాదు, పగలు చావడం రాత్రి చావడం, సంధ్యా సమయంలో లోపల చావడం బయట చావడం. అందుకని గడప దగ్గరికి వెళ్ళి నేల మీద ఆకాశంలో చావడం కనుక తొడల మీద పెట్టి గోళ్లతో ఆయుధాలతో చావడం కనుక గోళ్లతో చీల్చి అవతల బారేసి క్షణంలో వాడిని చంపి అవతల బారవేశాడు. వెంటనే దేవతలంతా అక్కడికి వచ్చారు. బ్రహ్మదేవుడు ముందుగా శ్రీహరిని, నతోస్మి అనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణి, ప్రభు నువ్వు అనంతుడివి, నీ శక్తి అపారమైనది, ఈ దుర్మార్గుణ్ణి సంహరించావు, కోపాన్ని ఉపసంహరించుకుని మా కోసం నీ పూర్వ సౌందర్య దేహాన్ని ప్రదర్శించు అన్నాడు. రుద్రుడు కూడా ఇప్పుడిప్పుడే కోపం పొందకూడదు, యుగాంతకాలంలో కోపం పొందాలి, ఇప్పుడు నువ్వు ఇంకా 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 వీడి పొట్ట చీల్చేస్తున్నావు, పొట్టలో ఉన్న పేగులు తీస్తున్నప్పుడు కొడవళ్ళల్లా ఉన్నాయి నీ గోళ్ళు, వాడు గుండెకాయ పీల్చేస్తున్నప్పుడు గొడ్డళ్లల్లా కనపడుతున్నాయి నీ చేతులు, నీ కోరలు భయంకరమైన రంపాల్లో ఉన్నాయి, నెత్తురుతో తడిసిన జూలు చూస్తే వణికిపోతున్నావు, ఇంత కోపం అప్పుడే పొందకూడదు, ఇంకా 1000 యుగాలు గడిస్తే కానీ ప్రళయం రాదు, అప్పుడే ప్రళయం ఎందుకు, కోపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. అయినా స్వామివారు గర్జిస్తూనే ఉన్నట్ట. ఇంద్రుడు ప్రార్థించాడు, మా స్వర్గం మాకు తిరిగిప్పించావు స్వామి, ప్రసన్నుడవక అన్నా ప్రసన్నుడవలేదు. ఋషులు మమ్మల్ని అనుగ్రహించి మా తపస్సు చేసుకునేలాగా కాపాడావు, రాక్షస వధ చేసావు, ప్రసన్నుడవక అన్నా కోపం తగ్గించుకోవడం లేదు. పితృదేవతలు వచ్చారు, శ్రాద్ధాన్ని నోధిబుభుజే ప్రసభం తను చేయి, మా కొడుకులు మాకు పిండం పెడితే ఆ పిండాలు కూడా తినేశాడు వీడు, మాకు పిండం లేకుండా చేశాడు, నీ దైవంలో మళ్ళీ శ్రాద్ధాలు కలిగాయి, ఈ దుర్మార్గుడికి ఇప్పుడు పిండం పెట్టేందుకు వీలుగా నువ్వు ప్రసన్నుడు అయితే వాడు కొడుకు వాడికి పిండం పెడతాడు, మాకు గండం తగ్గుతుంది, రక్షించు, కోపం ఉపసంహరించుకో అన్నా కోపం తగ్గలేదు. సిద్ధులు వచ్చారు ప్రార్థించారు, స్వామివారి కోపం తగ్గలేదు. విద్యాధరులు వచ్చారు ప్రార్థించారు, స్వామి కోపం తగ్గడం లేదు. ఇంకా సర్పాలు వచ్చాయి, ఏన పాపేన రత్నాని స్త్రీరత్నాని హృతాని నహ, ఈ పాపాత్ముడు ఎటువంటి వాడు, మా రత్నాలు నెత్తి మీద నుంచి పీకాడు, పాములకి నెత్తి మీద మడులు ఉంటాయండోయ్, ఆ రత్నములు బలాత్కారంగా పీకి పట్టుకుపోయాడు, స్త్రీరత్నములు అంటే భార్యలను కూడా పట్టుకుపోయాడు. దీన్నే పోతన గారు అనువాదం చేస్తూ, రత్నములను మా కాంతారత్నములను పుచ్చుకొన్న రక్కసుని పురిన్ యత్నమున వ్రచ్చి వైచితి, పత్నులు రత్నములు కలిగి బ్రతికితి మీసే అన్నారు. మా రత్నాలు కాంతారత్నములు అంటే మా భార్యలను కూడా అపహరించాడు. అటువంటి దుర్మార్గుణ్ణి గోళ్లతో చీల్చి పారవేశావు, గడ్డి పరగ చీల్చినట్టుగా చీల్చి వీడిని చంపేశావు, ఇప్పుడు మా పత్నులు మాకు దక్కారు, మా రత్నములు తిరిగి మా పడగల మీదకు వచ్చాయి, మేము బతుకుతున్నాం, కోపం తగ్గించుకో అన్నా కోపం తగ్గలేదు. మనువులు ప్రార్థించారు, కోపం తగ్గలేదు. అయింది ప్రజాపతులు ప్రార్థించారు, అబ్బే అంటూనే ఉన్నాడు ఆయన. ఎవరు దగ్గరకు వచ్చి ఎంత ప్రార్థించినా ఆయన కోపం తగ్గడం లేదు. అప్పుడు అందరూ కలిసి లక్ష్మీదేవిని దగ్గరికి పిలిచారు, అమ్మా ఎంత కోపంతో ఉన్నవాడైనా భార్య దగ్గరకు వచ్చి చలబడిపోతాడు, ఏయ్ నోరుమోయి ఎందంటే చాలు, అవతల వాడు తగ్గిపోతాడు. అందువల్ల కొంచెం దగ్గరికి వెళ్ళి స్వామివారి కోపం తగ్గించవా అనగానే లక్ష్మీదేవి ఇలా యగాదిగా చూసింది. చూచి అదృష్ట శ్రుతపూర్వత్వాత్ సానోపేయాయ శంకిత, తీరా దగ్గరకు వచ్చి, అమ్మ బాబోయ్ ఈయన మా ఆయన కాదండి, నేను ఎప్పుడూ ఆయనలో ఇలాంటి రూపం చూడలేదు, ఈ గర్జన చూడలేదు, నేను వెళ్ళలేనందుట. ఎంత భార్య ఒత్తప్పుడు నెత్తి మీద ఒట్టించుకున్నా భర్త తీవ్రమైన కోపంతో ఉన్నప్పుడు ఇంకెప్పుడు ఎవడ మాట వెండనమాట. అందుకని ఆవిడ విన్న రూపం కాదు, కన్న రూపం కాదు, నేను ఆయన దగ్గరకు వెళ్ళలేను అన్నది. చివరికి లక్ష్మీదేవి, ఎప్పుడు వక్షస్థలం మీద ఉండే లక్ష్మీదేవి కూడా దగ్గరికి వెళ్ళలేనంది. ఇంకెవరు ఎడతారండి? అప్పుడు అందరూ కలిసి ఇక ఈయన కోపాన్ని లక్ష్మీదేవి కూడా చల్లార్చకపోతే ఈయన చల్లారేటట్లేడు, మన బతుకు తెల్లారిపోతుంది అనుకుని ప్రహ్లాదుని దగ్గరకు వచ్చారు. నాయన, ఈ కోపం హరికి రావడానికి గల కారణం నీవే. నిన్ను మీ నాన్న హింసిస్తూ ఉంటే ఈయనకి ఇంత కోపం వచ్చింది, కాబట్టి ఆయన కోపం తగ్గించే బాధ్యత నీదే. తేండ్రమగు కోపమున మీ తండ్రి నిమిత్తంబు చక్రి దారుణ భంగిన్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగదే. చాలా కోపం పొందాడు శ్రీహరి. ఎందుకని? నీ తండ్రి చేసిన పాపాల వల్ల. నీ తండ్రి ఎన్ని పాపాలు చేసినా ఆయనకి ఇంత కోపం రాదు, నిన్ను హింసించటం వల్ల శ్రీహరికి ఇంత కోపం వచ్చింది. మేము ఎంత ప్రార్థించినా ఆ కోపం తగ్గడం లేదు, నువ్వే దగ్గరికి వెళ్ళి ఆయన కోపం తగ్గేలా చెయ్యి, చల్లపరిచి మాకు అప్పగిస్తే అప్పుడు మేము ఆయన్ని పూజిస్తాం. ఆయన కోపం తగ్గించమనగానే ప్రహ్లాదుడు రెండు చేతులు జోడించి బుడిబుడిగా నడుచుకుంటూ ఆయన దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చేమన్నాడు, స్వామి వీళ్ళంతా నిన్ను చూచి హడిలిపోతున్నారు, వణికిపోతున్నారు, నేను మాత్రం ఏం భయపడను అన్నాడు. డోంట్ కేర్ అన్నాడు. భగవంతుడు చూసి నేను భయపడను అన్నాడు. అసలు ఏం అద్భుతమైన పద్యం తెలిసిన, కరదోష్ట్ర భృకుటి సటానకయు ఉగ్రధ్వానమును రక్త కేసరయున్ దీర్ఘతర అంతరమాలికయు భాస్వన్నేత్రయున్ నయన నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయం చేయమే. నీ రూపం నిజంగా భయంకరమే. ఇంతంత కోరలు రంపాల్లో బయటకు కనబడుతున్నాయి, జూలు భయంకరంగా ఉంది, ముక్కులు భయంకరంగా ఉన్నాయి, రక్తంతో తడిసిన నీ జూలు చూస్తే ఒడుకొస్తుంది, కళ్ళు చెప్పేక్కర్లేదు, ఇంకా అరుపులు చూస్తే ఇంకా భయంకరంగా ఉన్నాయి. ఈ పేగులు గోళ్లతో బయటికి తీసి అటు ఇటు చీల్చి పారేస్తున్నావు. అవన్నీ చూచి, నీ అరుపులు చూచి, ఈ భయంకరమైన నరసింహాకారాన్ని చూచి నే వెరవా, నేను భయపడను. ఇంక దేనికి భయపడతాను? ఎంతకంటే భయంకరమైనది ఒకటి ఉంది, అది పూర్తిగా క్రూరత్వంతో బయటపడడానికి వీలు లేని కష్టాలతో మనుషుల్ని పతనం చేసే సంసారం. సంసారం అనే దావాగ్నికి భయపడతానన్నాడు ఆయన. నరసింహాకారం కంటే మన సంసారమే భయంకరంట, మనకి తెలియట్లేక సంసారం, ఆహా సంసారం సంసారం ప్రేమ సుధాపురం అని పాడుకుంటున్నాం, కానీ ఈ సంసారంలో సారం లేదట, దిక్కుమాల సారా తప్ప. ఈ సంసారం అంటే నాకు భయం, నన్ను అనుగ్రహించు అన్నాడు ఆయన. జ్ఞానం కలిగిన వాళ్ళు అలాగే అంటారు. ఒక్క దెబ్బకి స్వామివారి కోపం అంతా తగ్గిపోయింది, అరుపులు ఆగిపోయాయి. అప్పటిదాకా లక్ష్మీదేవి కనపడిన అమ్మని మీదకి వచ్చిన వాడు కాస్త ఈ కుర్రవాడు నమస్కరించి స్వామి నన్ను అనుగ్రహించను కానీ ప్రేమతో దగ్గరికి తీసుకుని సమస్త లోకాలని అనుగ్రహించే పవిత్రమైన హస్తం మస్తం మీద పెట్టాడు. వాడు అదృష్టవంతుడు అన్నారు. నాయన, ఏం కావాలో కోరుకు అంటే నాకు కోరికలు లేవు, నీకు నా మీద ప్రత్యేకమైన పక్షపాతము ఉండదు, ఇక అయినా నువ్వు కోరుకోమంటున్నావు గనక నాకు శాశ్వతంగా నీ భక్తి ప్రసాదించు, నిద్రలో కూడా నేను నిన్ను విడిచిపెట్టకూడదు. ఇంకొక కోరిక, నా తండ్రి ఎంత పాపాత్ముడైనా నా తండ్రి, ఆయనకి ముక్తిని ప్రసాదించనగా అతడు 3 ఏళ్ళు 21 తన బంధువులతో కలిసి ద్వాపర యుగంలో మళ్ళీ నా దగ్గరకు వస్తాడు. అతని కారణజన్ముడు, అతని గురించి నువ్వు ఆలోచించవద్దు నాయన, కానీ భూలోకంలో నువ్వు కొంతకాలం ఉండాలి, అప్పుడే నీకు ముక్తి ఇవ్వను. పాతాళ లోకానికి వెళ్ళి రాక్షసులకి ప్రభువై వాళ్ళని పరిపాలిస్తూ ధర్మ మార్గంలో ప్రహ్లాదుడు వంటి భక్తిపరుడు లేడు అని అందరికీ రుజువు చేస్తూ ఉండు, చిరజీవివై ఉండు, ఈ యుగాంతం అయ్యాక అప్పుడు వైకుంఠానికి వద్దు గాని అని ప్రహ్లాదుడికి కిరీటం మెత్తి మీద పెట్టి రాక్షసులందరికీ ఆయన్ని ప్రభువుని చేసి పాతాళానికి పంపించి ఇప్పుడు బ్రహ్మకేసి తిరిగాడు. బ్రహ్మదేవుడు దగ్గరకు వచ్చి, ఏం స్వామి నన్ను దగ్గరికి పిలిచామన్నట్ట, కొంచెం నన్ను మన్నించి నా మాట వింటానంటే నీకు విన్నపం చేసుకుంటానన్నట్ట, అంటే వ్యంగ్యం. అర్థమైంది బ్రహ్మకి, ఆజ్ఞాపించవలసిన వాడివి నువ్వు, విన్నపమేమిటి స్వామి అన్నట్ట, మరి ఏం చేయమంటావు, మన్నించి దేవశత్రులకు ఎన్నండి ఇటువంటి వరములు ఇవ్వు, పాపోత్పన్నులకు వరములసగుట పన్నగములకు అమృతమిడుట పంకజగర్భ. నన్ను మన్నించి ఇంకెప్పుడు రాక్షసులకు ఇలాంటి వరాలు ఇవ్వకు. ఎందుకని? వాళ్ళు పాపాత్ములు, అటువంటి వాళ్ళకి వరాలు ఇవ్వడం ఉందే అది ప్రమాదం. పాములకి అమృతం పోస్తే అది విషమే అవుతుంది, అవి చావులేనివి అవుతాయి, ఇతరులను చంపుతాయి. ఇలాంటి పాపాత్ములకు వరాలు ఇస్తే నాకు తల ప్రాణం తోక్కొచ్చింది, సింహాన్ని అయ్యాను చివరికి, ఇన్ని కష్టాలు పడ్డాను నేను కూడా. కాబట్టి వరాలు ఇయ్యకొనగా ఏం చేస్తాను స్వామి, వాళ్ళ తపస్సు వల్ల వశీభూతుడనై అలా ఇస్తున్నాను, ప్రయత్నిస్తాను అన్నట. అయినా నువ్వు ఉన్నావు గమ్మకు, నేను ఎన్ని వరాలు ఇచ్చినా ఎక్కడో ఒక లూఫోలు కనిపెట్టి వాడిని చంపగలవు, అందుకే మాకు ఈ ధైర్యం అని పలికాడు ఆయన. పరమ పవిత్రం ఈ ప్రహ్లాద చరిత్రం, అత్యద్భుతమైన ఈ ఘట్టాన్ని శ్రద్ధతో విన్నవాళ్ళు, చెప్పిన వాళ్ళు, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, తెలిసో తెలియకో అక్కడికి వచ్చి సేవ చేసిన వాళ్ళు కూడా తరిస్తారట. దీని గురించి ఎన్నో విధాలుగా చెప్పారు. అసలు విష్ణు పురాణంలో మహామహిమతో కూడిన ఫలశ్రుతులు చెప్పబడిన ఘట్టాలు కొన్ని ఉన్నాయి, అందులో ఇదొకటి. ఈ కథ ప్రహ్లాద చరిత్ర నృసింహ పురాణంలో ఉంటుంది, భాగవతంలో ఉంటుంది, విష్ణు పురాణంలో ఉంటుంది, బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది, పద్మపురాణంలో ఉంటుంది. కొంచెం కొంచెం మార్పులు ఉంటాయి తప్ప చాలా అద్భుతమైన ఘట్టం. ఇదంతా మిమ్మల్ని అనుగ్రహించడానికి పరమాత్ముడిచ్చినటువంటి ఘట్టం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు.